సో లింగిడి వెంకటేశ్వర్ గారు, ఎమ్మెల్సీగా మీరు ఉమ్మడి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు యు గాట్ రిటైర్డ్ అండ్ ప్రభుత్వ గురుకులాల సంబంధించి ప్రిన్సిపల్, అంటే కాలేజ్ అన్నట్ట ఏందన్నట్టు సార్? అన్నిటికీ ప్రిన్సిపలా లేకపోతే?
అంటే నేను సెవెరల్ ఇన్స్టిట్యూషన్.
సో యు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్?
ఎస్.
సో యూ కెన్ సర్వ్ బెటర్ కంపేర్ బికాస్ యు ఆర్ రిలేటెడ్ టు దట్ ఏరియా. సో యు ఆర్ థింకింగ్ దట్ యూ కెన్ సర్వ్ బెటర్ ఇఫ్ యు ఆర్ గివెన్ యాజ్ ఎన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇఫ్ యు గాట్ ఎలెక్టెడ్, ఇజంట్ ఇట్? You are a government employee in more
than
one. Yeah, you are retired,
yes,
right?
Yes, I worked as principal, but now I am retired. Now I want to do, present issue is content, the provision in the Indian Constitution, the welfare of graduates as a degree, what they are requiring, they have employed, they want to, the different problems they have. Ye prabhutvam unna sare, graduates tarapuna ennike ainatvanta kapi, rajyangam prakaramu, chadukunna vyaktulaki, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏంటంటే చట్టసభల్లో తీర్మానం పెట్టాలి, ప్రశ్నలు వేయాలి, మొత్తం వెల్ఫేర్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్. ఫస్ట్ థింగ్ ఈజ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అనేక ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా వాటిని రిక్రూట్మెంట్ చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఎందుకంటే అడగంది ఎవరు చేయరు ఇక్కడ, అడిగే గట్స్ ఉన్నవాడు ఎవడు అడుగుతాడు అని అంటే గవర్నమెంట్లో ఫామ్ అయినటువంటి వాళ్ళ పార్టీకి అంటే ఎప్పుడు అడగడు. తర్వాత అపోజిషన్ పార్టీస్లలో కూడా సమాజం మీద అవగాహన లేని వాళ్ళు అడగరు, నాలాంటి వ్యక్తి మాత్రమే అడుగుతారు. ఎందుకు అంటే ఆయన పెట్టుబడి పెట్టి తల్లిదండ్రులు కష్టపెట్టి చదువుకున్న తర్వాత తనకు ఎంప్లాయ్మెంట్ లేకపోతే నిరుత్సాహం లోనవుతాడు గ్రాడ్యుయేట్ అనే వాళ్ళు. అందుకనే ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వేతర శాఖల్లో, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉంటాయి కొన్ని ఉంటాయి, వీటన్నింటిలో ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా జరిపేటట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రయత్నం చేయాలి. దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆ పని నేను మాత్రమే చేయగలను. ఎందుకంటే నేను ఎంప్లాయ్గా ఎంత ఆనందపడ్డానో, ఎంప్లాయ్గా నేను ఎట్ట బతికానో, ఎంప్లాయ్గా ఎట్ట గౌరవించబడ్డానో సమాజంలో నాకు బాగా తెలుసు కాబట్టి అందుకని నేను సూటబుల్ పర్సన్ అని నేను భావిస్తాను. ఇక రెండో విషయం, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారంటే ఉద్యోగాలు చేయకుండా వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకొస్తారు. అటువంటి వ్యక్తులకి ప్రభుత్వం ఏం చేయాలంటే ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఫైనాన్స్ అసిస్టెన్స్ త్రూ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, పారిశ్రామిక సంస్థలు, వాటి ద్వారా ఏం చేయాలంటే ఈ చదువుకున్న వ్యక్తులకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి, ప్రాపర్ కోచింగ్ ఇచ్చేసి, ఓపెనింగ్ చేసుకోవడం, బిజినెస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఫైనాన్షియల్ బ్యాంక్ నుంచి ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలి, వీళ్ళ తరఫున ఒక పెద్ద మనిషి మాట్లాడాలి. ఎవరా పెద్ద మనిషి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అందుకనే లెజిస్లేచర్లు ఏం చేయాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే వ్యక్తి చదువుకున్నటువంటి విజ్ఞానవరులు ఈ రంగాల్లో ఇంతమంది ఉన్నారు, ఒక సంస్థను పెట్టడానికి లేకపోతే ఒక పరిశ్రమ స్థాపించడానికి లేకపోతే ఒక వ్యాపారం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మనం ప్రభుత్వం తరఫున వీళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలని అడగాలి, గవర్నమెంట్కి ఒత్తిడి తీసుకురావాలి. అది రెండవ. ఇక మూడవది ఏంటంటే ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్గా ఉంటారు కొంతమంది. ఇప్పుడు సపోజ్ యూ టేక్ టీచర్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ ఉంటారు, అట్లనే ప్రభుత్వ ఎదురు కూడా ఉంటారు. వీళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ కమిషన్ వెయ్యాలి. ఇది రూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది, కానీ వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వమే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 సంవత్సరాల నుంచి కూడా పే రివిజన్ కమిషన్ వేసింది కానీ పట్టించుకోవడం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఇప్పుడు పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కోల్పోయారు, ఇంట్రెస్ట్ కోల్పోయారు వచ్చేటువంటి దాన్ని. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకూలంగా శాలరీస్ లేవు. ఇది ఎవరు అడగాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అడగాలి. అట్టనే రివార్డింగ్ ప్రమోషన్స్. ఒక క్యాడర్లో అపాయింట్ అయినటువంటి ఒక వ్యక్తి హయ్యర్ క్వాలిఫికేషన్ పొందిన తర్వాత హయ్యర్ పోస్ట్ కోరుకుంటాడు. ఎవరైనా కోరుకుంటారు, బై వర్క్ ఆఫ్ సర్వీస్ అనుకోండి, బై వర్క్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోండి, టైం టు టైం ప్రమోషన్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఒక క్యాడర్లో అపాయింట్ అయిన వాడిని 2 ఇయర్స్ ఉంటే సరిపోయే ప్రమోషన్ వచ్చేది వాటిని 7 ఏళ్ళు 8 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు చేస్తున్నారు. దాన్ని కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన ప్రభుత్వాన్ని అడగాలి, ప్రశ్నించాలి, ఒత్తిడి తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. గ్రాడ్యుయేట్స్లో కూడా శాంతియుతంగా ఉద్యమాలు కూడా చేయాలి, తప్పదు కొన్ని సందర్భాల్లో. ప్రమోషన్స్, తర్వాత రిటైర్మెంట్ అవుతున్నారు చాలామంది, ఆ పోస్ట్ అట్టే వేకెన్సీ పెడుతున్నారు, అవి కూడా ఫిల్అప్ చేయించాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒత్తిడి తీసుకు. సో ఈ విధంగా నేను కలర్ వేసుకున్నా ఏం కదా, ఈ విధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనే క్యాండిడేట్ తనకు ఇచ్చినటువంటి అవకాశం అభిష్టం, రాజ్యాంగం ఇచ్చినటువంటి అభిష్టం ప్రకారంగా ఒక లెజిస్లేటర్గా ఎన్నికై అరుణిత్యం కూడా, అది ఏ గవర్నమెంట్ అని ఉండేనండి, ఏ పార్టీ అని ఉండేనండి, ఓన్లీ గ్రాడ్యుయేట్స్ యొక్క ఇంట్రెస్టెడ్ పరంగానే పనిచేయాలి. కాబట్టి నేను కనుక ఎన్నికైనట్టయితే ముఖ్యంగా పాలిటిక్స్లో కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, ధనస్వాములు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, క్రిమినల్ సోషల్ వాళ్ళు వీళ్ళు పనిచేయలేరు. ఎందుకంటే వీళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి ఏం చేస్తారంటే పదవి పొందిన తర్వాత గవర్నమెంట్తో లాలు చేయి సొంత ఆస్తులు పెంచుకుంటారు, సొంత క్రిమినల్ ఏమైనా కేసులు ఉన్నట్టయితే రాకుండా చూసుకుంటారు, లేదా వాళ్ళకి మామూలుగా ఒక గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొనే సమస్యలు వాళ్ళకి అవగాహన ఉండవు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక వ్యవసాయం లేదు, ఒక కాంట్రాక్ట్ లేదు, ఒక వ్యాపారం లేదు, ఒక పరిశ్రమ లేవు, ఆల్వేస్ నా దృష్టి మొత్తం కూడా ఒక పెన్షనర్గా, నాకు పెన్షన్ ఉంది, ఆహారం సరిపోను, భూమి సరిపోను ఉన్నది. ఇప్పుడు నా లక్ష్యం అంతా కూడా ఏంటంటే పని చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్, పని చేయబోయే గ్రాడ్యుయేట్స్, పని చేయబోయే వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా నేను కరెక్ట్గా పనిచేసి పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను.
నాన్ లోకల్ అభ్యర్థులు అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇక్కడ పోటీ చేద్దామని ఉండేటోళ్ళు జస్ట్ ఏదో ఒక అధికారంలో ఉంటే పాపులారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో వచ్చి తర్వాత బిజినెస్ కోసమో లేకపోతే పాపులారిటీ కోసమో వివిధ విధాల వర్గాల్లో పనికి వెళ్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా పనిచేసేటోళ్ళు ఇప్పుడు తీన్మార్ మల్లన్న తీసుకోండి, ఇంకేరో తీసుకోండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తీసుకోండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఏకంగా మన మల్లారెడ్డి గారిది చూసినాం. మల్లారెడ్డి గారు ఏంది వాళ్ళ సంగతి ఏమైంది, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ని క్యాన్సిల్ చేసి పడేసిండు. సో ఇప్పుడు ఇది అనురాగ్ యూనివర్సిటీ చేసి పడేసిండు. సో అది దాని ఎంత కరెక్ట్ ఉందో లేదో అనేది అందరికీ క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఆయన జస్ట్ పాపులారిటీ కావడం కోసం విషం చింపడం తప్ప ఆయన లోకల్ ఆయనే కాదు, ఇక్కడ లోకల్ గా తిరిగేట ఆయనే కాదు, ఆయన
పబ్లిక్ సర్వీస్డ్ మ్యాన్. ఈయన ఎన్నికలప్పుడు మాత్రమే వస్తాడు, ఆ ఎన్నికలప్పుడు ఏదో
క్యూ న్యూస్ మీడియా పెట్టుకొని
అది డెవలప్ చేసుకోవడానికి తప్ప నిజంగా ప్రజాసేవ చేయడానికి వచ్చేటువంటి వ్యక్తి కాదు ఇతను. ఎందుకంటే గత చరిత్ర తెలుస్తుంది, ఇతను ఇంతకుముందు చేసిన ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, 6 సంవత్సరాల నుంచి కూడా 24 గంటలు 365 రోజులు ప్రజా సమస్యల మీదనే మేము పోరాటం చేస్తున్నాం, ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. కానీ ఆయన అట్లా కాదు, ఈ 2 నెలలు తిరుగుతాడు, మళ్ళీ పోతాడు, ఆ ఛానల్లో పోతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి ఇట్లా ఈ
మంత్రి ఇప్పుడు పని కట్టుకొని. ఇప్పుడు ఈ ప్రతిరోజు ఎన్నికల ఎంత ఘాటుగా స్పందిస్తారో అదా విధంగానే చేస్తున్నాడు. దానివల్ల ఎవరికి ఆయన పాపులారిటీ తెలంగాణ నాశనం అవుతుంది. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈ తీన్మార్ మల్లన్న, ఈ వల్ల ప్రతిరోజు ఎన్నికలు అన్నట్టు మాట్లాడితే అభివృద్ధి ఎప్పుడు చేస్తాం? నీ అనేది ఏంటంటే
ఎట్టుండాలంటండి, ఎన్నికలు కూడా తిట్టడాలు, వీడెంత వాడంతనే
పర్సనల్గా పోవద్దు అనేది
ఎప్పుడు కూడా
పర్సనల్గా తప్ప వీళ్ళు
నువ్వు ఎన్నికైతే ఏం చేస్తావో చెయ్యి, అవతల పార్టీ కూడా ఏమి ఇబ్బందులు పెడుతున్నా చెప్పు, అంతవరకే చేయాలి తప్ప నువ్వు అని లంగా లపోటు దివానా లేకపోతే వీడు వాడని తిట్టి పొల్లుడు చేయటం తప్ప సమాజాన్ని వీళ్ళు పనికిరారండి పాలిటిక్స్. నిజంగా చెప్పాలంటే
హిందూ మతం ఏం చెప్తుంది అంటే మనిషి బాడీ కాదు, మనిషి సోల్. ఆ సోల్ ఇప్పుడు మనిషిని తిడితే దేవుని తిట్టిన, ఆ సోల్ని తిడితే మనిషిని తిట్టొద్దు. అక్కడ ఆ సిచ్యువేషన్ని తిట్టాలి. అసలు హిందూ మతాన్ని చంపేస్తున్నాని మీరు అంటారా?
హిందూ మతాన్ని వాళ్ళు బాగు చేయడం లేదు, హిందూ మతాన్ని ఇట్టుంటుందని అసహ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఎస్పెషల్లీ బండి సంజయ్,
బండి సంజయ్ అండ్ బీజేపీ పార్టీ ఆల్సో. ఎందుకు మనం ఇప్పుడు చూడండి, మీరు ఒకటి చూడండి, ఫస్ట్ ఒక వీక్ డేస్లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను, నేను స్వయంగా చూసాను. పాలేరు చెరువు మీదకి వెళ్ళండి మీరు. పాలేరు చెరువు మీద ఏం చేశారంటే ప్రజలు ఆ వాటర్ చూడడానికని ఆహ్లాదం కొరకు కొంత ఎక్స్టెన్షన్ చేసి కొన్ని గదులు కట్టారండి. మొన్న ఎక్కడైతే ఎక్కుతామో, మనం పాలేరు చెరువుని ఎక్కుతామో అక్కడ ఆక్రమించేసుకొని హనుమంతుడి గుడి కట్టేశారు. అక్కడ మొత్తం 2 వీలర్స్ ఆగుతున్నాయి, 4 వీలర్స్ ఆగుతున్నాయి. ప్రజలకు ఎంత ఇబ్బంది అండి చెప్పండి? అంత ఎందుకు చేయాలండి? వీళ్ళకి అవసరమానండి? నాకు అర్థం కాదు. హనుమంతుడు అంటే అందరికీ గౌరవం, దేవుడు ఓకే మనం ఒప్పుకుంటున్నాం, కానీ పబ్లిక్ వెళ్ళే పరిస్థితుల్లో, వాహనాలు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితుల్లో పబ్లిక్ వరకు కట్టించిన దాంట్లో ఒక సిమెంట్ ఆక్యుపై చేసుకొని గుళ్ళు కట్టేసి మేము హిందూ మతం అని వాళ్ళ ప్రజలకు న్యూసెన్స్ చేయడం ఏంటండి? హిందూ మతం అంటే శాంతిని నేర్పే మతం అండి. హిందూ మతం అంటే 10 మందిని కలుసుకొని పనిచేసేటువంటి మతం అండి. హిందూ మతం అంటే పవిత్రమైనటువంటి సమాజం సృష్టించే మతం అండి. అటువంటి దాన్ని వాళ్ళ ఎక్కడ చూసినా కూడా గొడవలు, ఆక్రమణలు, గుళ్ళ పేరు మీద దోచుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి హిందూ మతాన్ని డెవలప్ చేయడం కాదు బీజేపీ వాళ్ళు, హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు నన్ను అడిగితే అది కరెక్ట్ కాదండి. హిందూ మతం అనేది అన్ని మతాలకి ఆదర్శంగా ఉండాలి.
ఈ పాలిటిక్స్ ఇస్ నాట్ ఎన్ ఆస్పిరేషన్, పాలిటిక్స్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అని మీరు అంటున్నారు. పాలిటిక్స్ ఇస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళు పాలిటిక్స్ ఓన్లీ పాలిటిక్స్ కోసమే ఇది చేస్తున్నారు అనే ఉద్దేశం తీసేయాలి అంటే వాళ్ళ విజన్ని మీరు అమలు పరుస్తారా వాళ్ళు తప్పుకుంటే బీజేపీ వాళ్ళు?
ఖచ్చితంగా సర్వమానవ సౌభ్రాతృత్వంతో సమాజ కళ్యాణం కొరకు రాజకీయాలు చేయమన్నాడు తప్ప వర్గ విభేదాలు, దేవుని విభేదాలు, మత విభేదాలు లేకపోతే గొడవలు చేయమని ఎక్కడ లేదండి. కాబట్టి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టబద్ధమైన పరిపాలన కొరకు ఎవరైనా మాట్లాడాలే పనిచేయాలి. అప్పుడే ఈ సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది, భావితరాల వారికి ఆదర్శంగా ఉంటుంది. లేకపోతే వివాదాలు, గొడవలు, దోచుకోవడాలు, రౌడీజం ఇవిదే జరుగుతుంది.
ఇంకా నెక్స్ట్ బీజేపీ అయిపోయింది, టీఆర్ఎస్ విషయానికి వస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆయన వాళ్ళ యొక్క యూనివర్సిటీ యొక్క పలుకుబడి
చిన్న విషయం. మొన్న దుబ్బాకలో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ మేము ఊడగొట్టినాం, చేసిన మాది తడాక అన్నీ మేము చేస్తాం అంటున్నారు. నేను బీజేపీ వాళ్ళకి ఒకటే ప్రశ్న ఇస్తుంది సందర్భంగా, మీరు డబ్బులు పంచకుండా గెలిచారా గారు చెప్పండి. ఫస్ట్ బీజేపీ వాళ్ళు హిందూ మతం దేవుడు, రాముడు, దేశభక్తి, భారత్ పాతక జై, ఉత్తిష్ట, ఉపవిష అనే పదాలు వాడే వ్యక్తులు పైసలు ఇవ్వకుండా గెలిచిండ్రా, అది నాకు కావాలి. ఒకవేళ మీరు పైసలు ఇవ్వకుండా గెలిచినట్లయితే కోట్ల కోట్లు ఎందుకు రఘునందన్ కార్లు దొరికినాయి? వాడు పెట్టాడు వీడు పెట్టాడని ఏదో తప్పించుకోవడం కాదు. ఇక్కడ మీ దగ్గర డబ్బులు పట్టుకోరా లేదా అది ముఖ్యం నాకు. అంటే ఏంటంటే టీఆర్ఎస్ని ఏదో బ్లేమ్ చేసి మీరు అధికారంలోకి వస్తున్నారు తప్ప టీఆర్ఎస్ చెడు చేస్తారు మేము మంచి చేస్తాం రావడం లేదు. సో బోత్ ఆర్ ఈక్వల్, దొందు దొందే, టీఆర్ఎస్ అంతే బీజేపీ అంతే. గత్యంతరం లేక ప్రజలు ఏం చేస్తారంటే టీఆర్ఎస్ బదులు బీజేపీ చేస్తారు.
ఇప్పుడు విషయానికి వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ ఎంప్లాయ్మెంట్ విషయానికి, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి న్యాయం కానీ, లేకపోతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ ఇండియా కానీ, దాని ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్అప్ ఇండియా కానీ, మొత్తం ఫెయిల్ అయిందని మొత్తంగా భావించవచ్చు?
ఖచ్చితంగా ఫెయిల్ అయ్యిందండి. అంటే బీజేపీ మోడీ గవర్నమెంట్ కానీ, ఇటు టీఆర్ఎస్ కేసీఆర్ గారు కానీ, వీళ్ళిద్దరు కూడా కార్పొరేట్ స్థాయి పరిపాలన ప్రైవేటైజేషన్కి ఎంకరేజ్ చేస్తారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇస్తున్నట్టుగా ప్రకటించి దోచుకుంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లేదు, బానిసత్వాన్ని పెంచుతున్నారు, బాసిజం పెంచుతున్నారు.
యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అండి, జనరల్గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ని టాస్క్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయాలి స్కిల్, కాకపోతే అది టాస్క్ అనేది లేకుండా పోయింది. దాని మీద మీ స్పందన?
వాళ్ళ డబ్బులు పంపిస్తుంటే వాళ్ళ స్కీమ్ల కొరకు ఖర్చు పెట్టుకోకుండా వీళ్ళు డైవర్షన్ ఆఫ్ ఫండ్ చేసి వీళ్ళ పేరు,
అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుకి 400 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అనేసి మాట బాగా పాపులర్ వినిపిస్తుంది. సో ఆమె దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని మీరు ఏమైనా కోరుతారా?
ఓన్లీ దట్, ప్రతి తప్పు మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కామన్గా చేయాలండి. ఎవరైనా చేయాలి. మరి ఇంతమంది అంటున్నారు 400 కోట్లు చేశారు, కవితకు మొత్తం డబ్బులు తిన్నది అని అంటున్నారు, మరి సిబిఐ ఎంక్వైరీ
అంతెందుకండి? అంటే ఇప్పుడు కనీసం మొబైల్ యాప్లో 10,000 డౌన్లోడ్లు, మామూలు దరిద్రపు యాప్లలో కోట్లలో డౌన్లోడ్లు ఉంటే టాస్క్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్స్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం వీ కాల్. సో ఇట్ షుడ్ బి మోర్ దెన్ 10 crores 20 crores. ఎడ్యుటెక్ స్పేస్ని, ఎడ్యుటెక్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన స్పేస్ టెక్నాలజీ యూజ్ చేసి ఆన్లైన్లో ట్రైన్ ఇచ్చే ఎడ్యుకేషన్ యొక్క విలువ $90 బిలియన్లకు మారిపోయింది. స్కిల్ ఇండియా లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినా కూడా 90 బిలియన్ని ప్రైవేటైజేషన్ చేసిందంటే 100% ప్రైవేట్కి
ఖచ్చితంగా వీళ్ళు ప్రైవేట్ ఎంకరేజ్ చేసేటువంటి అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళకి
గవర్నమెంట్ని పెంచే
పవిత్రమైన గవర్నమెంట్ పద్ధతిలో పరిపాలన జరగట్లేదండి. మొత్తం కూడా టోటల్గా ఎగనెస్ట్ కామన్ మ్యాన్, ఎగనెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
సిఎస్ఆర్ ఫండ్లు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్లు మొత్తం అది దుర్వినియోగం, ఎన్నో ఎన్జిఓలు బతుకుతున్నాయి అనేసి కామెంట్ ఉంది దానిపైన.
వాస్తవం, అది వాస్తవం. వాళ్ళు ఎందుకు వచ్చినాయంటే పుట్టగొడుగులాగా ఎన్జిఓని అడ్డం పెట్టుకుని ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్స్
ఎన్జిఓలు అంటే గవర్నమెంట్లో ఆల్రెడీ దానికి సంబంధించిన వింగ్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎన్జిఓలు అవసరం ఉన్న దాని ఉండడం దానికి అర్థమైందండి. అంటే ఇన్ఎఫిషియన్సీ అన్నట్టే కదా. ఇంకోటి ఏంటంటే అండి, జనరల్గా ప్రజలు అడుగుతున్నారు, మీరు సామాన్య సామాజిక న్యాయం అనేసి మీరు అడుగుతున్నారు. సో యాక్చువల్లీ మన సొసైటీలో ఇండియా ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ సొసైటీస్. ఒకరు పొలిటికల్ పార్టీ ఎందుకు పెడతారండి? వెన్ పొలిటికల్ రైట్స్ కోసం పెడతారు. ఇప్పుడు జనరల్గా పొలిటికల్ రైట్స్ కోసం పెడుతున్నారు అంటే నెంబర్ ఆఫ్ పొలిటికల్, అంటే ఇప్పుడు పాలిటిక్స్గా వేరే వాళ్ళు పాలిటిక్స్గా డిఫరెంట్ పార్టీని క్రియేట్ చేస్తుంటే సరే ఇంతవరకున్న పాలిటిక్స్ బాగాలేదన్నట్టే కదా. అంటే దానికోసం ఎక్కువైనారు అంటే, అంటే పొలిటికల్ పార్టీలో ఉండే జనం ఎక్కువ ఉన్నారు సొసైటీలో ఉండే జనం కన్నా, అంటే అది డెమోక్రసీకి ఆపోజిట్ అని ఒప్పుకుంటారా?
పొలిటికల్ పార్టీలు కంపల్సరీ డెమోక్రసీ కంట్రీలో పొలిటికల్ పార్టీలు అనేది అనివార్యం అండి. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు ఉంటాయి, ఉండదు కాదు డెమోక్రసీ అనబడదు. పొలిటికల్ పార్టీలు ఉండేనా డెమోక్రసీ,
డెమోక్రసీ అంటారు. కాకపోతే ఏంటంటే సొసైటీలను మించి, సొసైటీలు అంటే సొసైటీ అంటే మామూలుగా ఒక థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే ఒక ఆలోచన విధానాన్ని ఒక సమూహమే సొసైటీ అంటారు. ప్రతి మనము క్యాస్ట్ కానీ ఏది కానీ సొసైటీ రూపంలో మనకు గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. మాది ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ కానీ, ఆల్ ఇండియా రెడ్ ఐ అసోసియేషన్ కానీ, ఏ కులమైన గవర్నమెంట్కి దానికి సంబంధించిన సామాజిక న్యాయం కానీ, దాని గురించి ఫండ్ ఎలొకేషన్ కానీ అలా జరుగుతుంది. సో సామాన్యుని రిప్రజెంట్ చేసే సొసైటీ ఇండియా మొత్తంలో. పాలిటిక్స్ అంటే ఇట్స్ యునో సొసైటీని మామూలుడికి పనికొచ్చేది సొసైటీలు. సో కాకపోతే మోదీ గవర్నమెంట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో దానికి అర్థమైందండి పాలిటిక్స్ సొసైటీలో, ఏ సొసైటీలో కోట్లు లేవు, కోటి మంది జనం లేరంటారు. ఏ సొసైటీలో 100,000 మంది జనం ఎక్కడ కనపడరు, కరెక్ట్ సొసైటీ అంటారు. అది మోదీ గవర్నమెంట్ నాశనానికి కారణం అంటారా? అది
ఖచ్చితంగా వాళ్ళ యొక్క నష్టానికి, వాళ్ళకి ఇబ్బంది కలిగజేస్తుంది భవిష్యత్తు. ఇప్పటికే చాలా వచ్చింది కదండి.
డెమోగోగరీ అంటారు, అంటే ఏంటంటే మతం పేరుతో కులం పేరుతో ఫాలోవర్స్ని పెంచుకోవడం అనేది.
ఈ ఫాలోవర్స్ని వాస్తవంగా కూడా ఫాలోవర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. ఇంతమంది లేవు కూడా లేరు అసలు వాస్తవం చెప్పండి. ప్రజలకు ఏం చేస్తున్నారంటే మేమే ఉన్నాం మాదే గొప్పదన్నట్టుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారండి ఎక్కువగా. అంతమంది కూడా లేరు ఫాలోవర్స్, పని కట్టుకొని పైసలు ఇచ్చి కొంతమందిని పెట్టుకొని కూడా ఆన్లైన్లో చేపిస్తున్నారు.
యాక్చువల్లీ పార్షియాలిటీ ఉండొద్దు. ఈ పార్టీ పొలిటికల్ పార్టీ అంటే కాన్స్టిట్యూషన్కి రిఫ్లెక్ట్ చేయాలి అంటారు. ప్రైమ్ మినిస్టర్ యొక్క రిలీజియన్ ఏమై ఉండాలి కంపల్సరీ? రాజ్యాంగమే ప్రైమ్ మినిస్టర్ రిలీజియన్ ఉండాలి.
క్యాస్ట్లు అనేటివి పరిపాలనలో ఎక్కడ కనిపించకూడదండి.
రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనే దాంట్లో
వ్యక్తిగత జీవితానికి మాత్రమే రైట్ టు రిలీజియస్ అని ఉంది తప్ప ప్రభుత్వ పబ్లిక్ మనీని మీరు క్యాస్ట్ అసోసియేషన్లకి లేకపోతే క్యాస్ట్ల కొరకు చేయమని ఎక్కడ లేదండి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అనైక్యత సృష్టించడానికి ప్రతి కులంని కూడా దూరం చేసేసి గవర్నమెంట్ వాళ్ళు ఇష్టమంటే ఆడుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. క్యాస్ట్ అసోసియేషన్ అయితే దట్ ఈజ్ ఇండివిజువల్, కుటుంబ పరంగా తన సంస్కృతి తన సాంప్రదాయాలు చూసుకోవడానికి కులాలు ఉన్నాయి. అంతేగాని రాజ్యం మీద కులం పెత్తనం చేయమని ఎక్కడ లేదు, పరిపాలన మీద కులాలు పెత్తనం చేయమని ఎక్కడ లేదు. పరిపాలనలో కులాలు ఎంటర్ అయినాయంటే ఈ కుల వ్యవస్థ ఇట్లనే ఉంటుంది, పోదు కుల వ్యవస్థ, ఇంకా సెక్యులరిజం ఉండదు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఎంతసేపు ఏం చేస్తుంటే కులాలకు అతీతంగా పరిపాలన చేయాలి, అభివృద్ధి ఎజెండాగా పనిచేయాలి, అన్ని కులాలను సమానంగా చూసుకోవాలి. తర్వాత నిధులు కూడా అడ్డగోలుగా క్యాస్ట్ అసోసియేషన్ డెవలప్ చేయడానికి పెట్టకూడదండి.
సొసైటీ బేసిస్ మీద ఇవ్వాలంట.
సొసైటీ బేస్ కూడా ఆ సొసైటీ దేని కొరకు పనిచేస్తుందని గమనించాలి. ఆ సొసైటీ సపోజ్ ఒక 300 కాపు సొసైటీ ఉంది. ఈ సొసైటీ కులాన్ని పెంచుతుందా లేదంటే తన కులములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని పెంచుతుందని ఆలోచన చేయాలి. కులాన్ని పెంచేదానికి ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా. కాకపోతే కులంలో ఉన్న కొంతమంది యూత్కు, కొంతమంది బలహీనులు వ్యాపారస్తులు ఉంటే వాళ్ళ స్కీమ్స్ పెట్టి డెవలప్ చేస్తున్నారంటే ఇవ్వచ్చు బతుకుదేరు కొరకు. అంతేగాని కుల రక్కసి కొరకు, కులాలు పెంచడం కొరకు గొడవలు పెట్టుకోవడానికి సొసైటీకి అసలు ప్రభుత్వ డబ్బు ఇవ్వకూడదండి.
అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, సొసైటీల పేరు మీద వాళ్ళ పేరు మీద డబ్బులు తీసుకొని దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. సో ఇప్పుడు యాక్చువల్లీ ప్రియంబుల్ అంటారండి, ప్రియంబుల్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంది, బైలా అంటారు. సో ఆ బైలాని సాటిస్ఫై చేయకపోతే డిజాల్వ్
ఉండాలి. బైలాస్ ప్రకారంగా ఏ సొసైటీ వాళ్ళు నడవట్లేదు, ఏ సొసైటీ నడవట్లేదు. బైలాస్ బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారో చెప్తారు, బైలాస్ నాకు చూసిన ద్వారా నేను చాలా బైలాస్ చూశాను. ఏం చెప్తారో తెలుసా, మేము యూత్కి శిక్షణ ఇస్తాం, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తాము, తర్వాత క్లీన్ డిగ్రీని చేస్తాము అంటారు. కానీ ఇవేవి చేయరండి వాళ్ళు, ఇవేవి చేయరు. చేసినా 10% కంటే ఎక్కువ చేయరు. నిధులు సేకరించే నిధులు పొందడం కొరకే ఇవన్నీ బైలాసులు పెడతారు వీళ్ళతో.
ఇప్పుడు ఆ బైలాస్ కానీ ఏది కానీ ఫండ్స్ సేకరించినప్పుడు ట్రస్ట్లో ఇప్పుడు ఏంటంటే ఎన్నో ఎన్జిఓస్ మొత్తం ఫేక్ అనేసి తీసేసింది గవర్నమెంట్, చాలా గొడవలు జరిగినాయి. మేమేమంటున్నామంటే మీరు దీన్ని సమర్థిస్తారా? ఇది ట్రాన్స్పరెన్సీ CFMS అంటారు, కాంప్రిహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి చంద్రబాబు నాయుడు గారు 2 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. సో అది అన్ని చోట్ల వర్తిస్తేనే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సిస్టమ్ ఉంటుంది, అందరికి న్యాయం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా?
చంద్రబాబు నాయుడు ఏ పార్టీ
మంచితనం, మంచితనం అనేది ఎక్కడి నుంచైనా తీసుకోమని ఎవరైనా చెప్తారు కాబట్టి. సో
రెండోది, మీకు ఫండ్స్ ట్రాన్స్పరెన్సీలో చేస్తే నష్టం ఏంటండి? నష్టం ఏంటి? ప్రజలు తెలిస్తే నష్టం ఏంటి?
అది ఓపెన్ కోసమే, ఓపెన్ ఉండడమే కదా.
అసలు ఇప్పుడు సమాజ చట్టం దేని కొరకు వచ్చిందండి? ఓపెన్ ఉండడం కొరకే కదా. ఓపెన్గా ఉండాలనే కదా అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ మనీ నువ్వు ఏ ఖర్చు పెట్టినా, ఎవడికి పెట్టినా, ఏం చేసినా అందరు చూపించామనే నీ నీ మైండ్ సెట్ మంచిగా ఉన్నప్పుడు ఓపెన్గా ఉంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? నువ్వు దుర్వినియోగం చేస్తాం కాబట్టి నువ్వు ఓపెన్గా ఉండలేకపోతున్నావు.
ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రతి ఒక్క ఇండియాలో ఐక్యరాజ్య సమితి ఉందండి, యుఎన్ ఇండియా అనేసి. దానికి సంబంధించిన యూత్ వింగ్ ఉంది, వాలంటీర్స్ వింగ్ ఉంది, ఇంకేదో ఉంది. ఈ ట్రస్ట్లు అన్ని అయ్యి
దాని కింద కోట్ల కొద్ది వందల కోట్ల డబ్బు వస్తుందండి.
సో అది ఆ యుఎన్ వాలంటీర్స్ కానీ ఇది కానీ అంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ నడవాలి అంటే ఆ ఫండ్స్ అనేది యుఎన్ వాలంటీర్స్కి జస్ట్ మనం ఇప్పుడు నడుచుకుంటా ఏదో ట్రావెల్ చేయాలో లేకపోతే టీయో ఏదో ఉండాలి. సో నీ అనేది ఏంటంటే మినిమం వాళ్ళ ఏదైనా వాలంటీర్స్కి వచ్చినప్పుడు అంటే ఒక 10% ఒక ట్రస్ట్లో వాళ్ళ యొక్క బేసిక్ ఎక్స్పెన్సెస్ ఎవరైనా వాలంటీర్స్కి వచ్చినప్పుడు ఆ ఫండ్ అంతా ఏమవుతుంది అనేసి ఇప్పుడు బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ తెలంగాణ గవర్నమెంట్ చేద్దాం అనుకుంటుంది. సో ఇప్పుడు అట్లాంటి సిస్టమ్, ట్రాన్స్పరెంట్ సిస్టమ్ డెవలప్ చేస్తే ఎవరైనా విజిబుల్ ఉండి ఆటోమేటికల్గా ఎవరైతే రిజిస్టర్ అవుతారో, ఎందుకంటే యాక్చువల్లీ ఒకరు పొలిటికల్ పార్టీలో చేరాలి అంటే అర్థమైందంటే దానికి ఇన్డెప్త్ మీనింగ్ ఏంటంటే ఒక కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే.
కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేట ఆయన ఓన్లీ పరిపాలన జీవోల ప్రకారంగానే పరిపాలన చేస్తాడు ఆయన, కానీ ప్రజలకు ఏ రకమైన జీవోలు కావాలని ఆలోచన చేసేది పొలిటికల్ లీడర్.
అంటే ఈ షుడ్ బి కంపాషనేట్గా ఉండాలి అంటారు కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూసామండి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేదే పార్టీ గొడవలు. నీ అనేది ఏంటంటే కంపల్సరీ పార్టీలో ఒక మెంబర్షిప్ అంటే ఇట్ హెస్ గాట్ ఏ బ్రాడర్ మీనింగ్. దే షుడ్ నో ఏ థింగ్ మినిమమ్, వాట్ ఈజ్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లిస్ట్ ఉంది, దాంట్లో దగ్గర దగ్గర డైరెక్టరీ ఉంది, ఎన్నో లాస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అది మొత్తం కంపల్సరీ దాంట్లో మినిమం టెస్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ తెలవాలి. ఇట్ ఈస్ ఎ బ్రాడర్ మీనింగ్. మీ అనేది ఏంటంటే ఎగ్జామ్ అనేది మినిమం గ్రాడ్యుయేట్ ఒక కామన్ ఎలిజిబిలిటీ, కామన్ పొలిటికల్ ఎగ్జామ్ అనేది ఉండాలంటారా?
ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి.
పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఉండాలి
ఖచ్చితంగా. పాలిటిక్స్ అవేర్నెస్ ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ కూడా పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేనప్పుడు, విద్యా మన లిటరసీ లేనప్పుడు జరిగినాయి, ఇప్పుడు మాత్రం కొంత పెట్టాలండి. పెట్టంత
కామన్, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో ఇప్పుడు మినిమం ఒక ఎంత తక్కువ ఉన్నా పొలిటికల్ పార్టీలో ఎంతమంది తక్కువ ఉంటే అంత మంది డెవలపింగ్ అని కదా అర్థం. పొలిటికల్ పార్టీలో రాజకీయం ఎప్పుడు వస్తుందండి? ఆ హక్కులు అన్ని మంచిగా ఉన్నప్పుడు రాజకీయాలు ఎందుకు? సో ఇప్పుడు అది ఎంత తగ్గు,
అన్నింటినీ కరెక్ట్గా చేయించడం కొరకే రాజకీయాలు నన్ను అడిగి.
సో
అన్నింటినీ కరెక్ట్ నడుస్తున్నా లేదా చూసేటోడే పొలిటికల్ లీడర్.
అయితే ఇప్పుడు చాలామందికి 90% మందికి జనరల్గా దేశంలో రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు దేశంలో. ఇంతమంది పొలిటికల్ వాలంటీర్స్, పొలిటికల్ పార్టీలు, ఆర్ఎస్ఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఇది మీరు
అర్థం, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తున్నారండి వీళ్ళందరూ కూడా, ప్రకృతి సంపద దోచుకుంటున్నారండి. అది 50% మీకు 90% నిధులు చెట్టు మొత్తం అక్ర సంపద నుంచే వస్తాయి. అక్రమ సంపాదన మొత్తం
మెంబర్షిప్ పొలిటికల్ పార్టీలో చేరడం అంటే పైరవీల కోసమే చేరుతుందని నమ్ముతారా చాలా మంది?
థ్యూరిటికల్గా సేవ అంటారు కానీ వాస్తవం వ్యక్తిగత లాభాల కొరకే చేరుతున్నారు ఎక్కువ మంది. ఏదో డెడికేటెడ్ సర్వీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు.
గ్రీవియన్సెస్ అని ఇప్పుడు ఏదున్నా ప్రైమ్ మినిస్టర్ని అడిగే హక్కు ఉంటుంది. సో కాకపోతే
యాజ్ పర్ లా ఉంటుంది బట్ ఇన్ని ప్రాక్టికల్గా సాధ్యం కాదు.
అయితే సర్వీస్ మేనేజ్మెంట్ అంటారండి, టూల్స్ ఉంటాయి. సో నేను ఇంత ముందు స్విస్ బ్యాంక్లో పనిచేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ జనరల్గా ఇచ్చే మినిస్ట్రీ కానీ, ఎమ్మెల్యే కానీ నుంచి, ఎమ్మెల్సీ కానీ నుంచి ఎలా ఉంటుంది అంటే సర్వీస్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు డైరెక్ట్ కాల్ చేస్తారు. డైరెక్ట్ కాల్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే దాని లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని కానీ ఇంకా లెవెల్ ఉన్నాయని కానీ ఏం చూడాలి అంటే సాల్వ్ కానీ రెస్పాన్స్ టైము, రిజల్యూషన్ టైం అని రెండు ఉంటాయండి. ఎన్ని రోజుల రెస్పాన్స్ అయ్యిండు, ఎన్ని రోజుల రెస్పాన్స్ కాలేదు అనే ఒక సిస్టమ్ ఉంటే ఏం ప్రాబ్లం వచ్చింది, దాన్ని కొత్తగా ఏం లా తీసుకురావాలి అనేసి ఐడియా వస్తుంది కదా పెద్దోళ్ళకి. ఇప్పుడు కేటీఆర్ లాంటి పెద్ద మనిషి 26 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న దాన్ని పనికి మాలిన ఎవరికో ఏదో చిన్నది కావాలి అంటే అది ఎవరికి ఎందుకు? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉండాలి అంటారా?
ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి.
ఎందుకంటే ఒక 60 లక్షల ఫాలోవర్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చిన్న వాసుకి కూడా కేటీఆర్ లాంటి పెద్ద మనిషిని ఇన్వాల్వ్ చేస్తున్నా
స్పందిస్తున్నాడు
డీసెంట్రలైజేషన్ లేదంటారు
మోనోపోలి అండి టీఆర్ఎస్ లో మోనోపోలి వాళ్ళ ఫ్యామిలీ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరే పరిపాలన
అంటే దాంట్లో
నన్ను ఇవాళ మన జిల్లా మంత్రి గారు ఉన్నారు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ చెప్పుకుని నేను ఏం చేయగలడు ఏం చేయలేడు ఏం చేయలేడు
యాక్చువల్లీ మనకు అమృత్ స్కీమ్స్ కలెక్ట్ అయ్యి ఓన్లీ సిటీ ఇన్ సౌత్ ఇండియా అంటారు కదా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలే స్టేట్ గవర్నమెంట్ సరిగా ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళు చేస్తే టీఆర్ఎస్కి లాభం వస్తుందని వీళ్ళు పక్కన పెడుతున్నారు
పొలిటికల్ రాజకీయం చేస్తున్నారండి పొలిటికల్ ఎప్పుడైనా ఎన్నికల వరకే పొలిటికల్ పార్టీస్ ఉండాలి పొలిటికల్ వ్యూ ఉండాలండి గెలిచిన తర్వాత ఎట్టుండాలంటే ప్రజా సంక్షేమం కొరకే పనిచేయాలి ఏ పార్టీ అయినా సరే కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పార్టీలు అనేటివి వాళ్ళ వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ సెల్ఫిష్ కొరకు పనిచేసుకుంటున్నారు ఇవాళ ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఫాలో గారు చెప్పండి నాకు అర్థం కాదు ఎందుకు ఫాలో గారు అండి వాట్ మీరు ఎందుకు వచ్చారు పాలిటిక్స్లోకి అసలు ఈ ఇంకిత జ్ఞానం మర్చిపోయినారండి ఇవాళ ఉన్న పార్టీలు అందుకనే మేము ఏమంటున్నాం అంటే ఈ బ్యూరోక్రాట్ పార్టీల వల్ల ఈ దేశం నాశనం అవుతుందని చెప్తున్నాం మేము
ఇప్పుడు ఫ్యామిలీ పార్టీ తోటి సిద్దిపేటకు సూర్యాపేటకు కంపేర్ చేస్తే సూర్యాపేట మిడ్ పాయింట్ ఆఫ్ అది ఎప్పటి నుంచో అసలు మన జుట్టుకొండ సత్యనారాయణ గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఎప్పుడో అంత పెద్ద డెవలప్మెంట్ ఉండేది తర్వాత కాంగ్రెస్ రౌడీజం కానీ నుంచి మొదలు పెడితే తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు
ఇప్పుడు తక్కువ అసలు మాట్లాడిస్తారు
మామూలు వాడికి రెస్పాన్స్ అనేది ఎన్ని టికెట్లు
రౌడీజన్ విషయానికి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇంతమంది ఇద్దరు ముగ్గురే రౌడీజన్ చేస్తే ఇక్కడ ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి రౌడీజన్ చేస్తున్నారు ఏ గ్రామంలో కూడా ఎత్తే అవకాశం లేదు ఏ పట్టణంలో అవకాశం లేదు ఏదన్నా ఎత్తితే వాడిని హ్యాండింగ్ చేయడము లేదంటే బెదిరించడము ఇవన్నీ జరుగుతుంది
ఐవీఆర్ఎస్ లాంటి సిస్టమ్ ఉన్ని అన్ని ట్రాక్ ఎవరు ఏం చెప్పిన అనేది ఇప్పుడు యాక్చువల్లీ లెక్క ప్రకారం ఏ గవర్నమెంట్ లా ప్రకారంగా సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవి అఫీషియల్గా ఏ లాలో లేవు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ని వీళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు క్రియేట్ వీలైతే వీళ్ళు క్రియేట్ చేయాలి లేకపోతే పార్ట్నర్షిప్ అయినా తీసుకోవాలి 50-50 ఇంకోటి ఏంటంటే ఎల్ఎల్పి మోడల్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో 50% దీంట్లో 50% చేసుకుంటే మన ఎకానమీ కూడా పెరుగుతుంది అనే ఆలోచన ఉంది అది మొత్తం వేరే పెద్ద కంపెనీలో పెద్ద మనిషి
ఆ కంపెనీలు కమిషన్లు ఇస్తాయి ఆ కంపెనీలు వాళ్ళు వీళ్ళకి బెనిఫిట్లు వేస్తారు లబ్ధి చేకూరుస్తారు కాబట్టి మన వాళ్ళు వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు స్వయంగా మనం ఒక కంపెనీ పెట్టుకుందాం స్వయంగా మనం ఓన్గా తయారు చేద్దాం అనే కెపాసిటీ మన వాళ్ళు ఈజీనెస్ అలవాటు పడ్డది మొత్తం కూడా ఎంత ఎందుకండి అందరూ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమే ఉందనుకోండి ఒక పెద్ద కాంట్రాక్ట్ పట్టేసి ఏం చేస్తున్నాడు అంటే కమిషన్ల కొరకు ఇంకోటికి ఇస్తున్నాడు వాడు వాడే చేయొచ్చుగా ఎందుకు చేయరు చెప్పండి అటువంటిప్పుడు ఎందుకు పట్టాలు సబ్లీజ్కి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎవడు ఏమన్నాడు
ఆస్తులు పెంచుకుంటున్నారు
పెంచుకోవడం
కొరకే కరెక్ట్గా ఒకటే పని చేసేటోళ్ళకి ఒకటే ఇవ్వాలి ఇప్పుడు బీజేపీ పార్టీయే తీసుకుంటే గల్లీ ఎలక్షన్స్ కోసం ఆ పని పక్కన పెట్టి హోమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్న అమిత్ షా హోమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్న అమిత్ షా వచ్చి ఇక్కడ గల్లీ ఎలక్షన్లో పోటీ టైం వేస్ట్ చేస్తే అది ఎవరు ఖర్చు అండి అది మన పబ్లిక్ మనీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎలక్షన్స్లో బెంగాల్ పోతాడు ఇక్కడికి గల్లీ
సార్ నేనేమంటున్నానంటే ఒక మున్సిపల్ ఎలక్షన్స్ అయినప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన నాయకులే పెత్తనం చేయాలి జిల్లాకు సంబంధించిన నాయకులే ప్రచారం చేయాలి స్టేట్ ఎలక్షన్స్ అనుకున్నప్పుడు ఆ స్టేట్ లీడర్లు మాత్రమే పనిచేయాలి ఒకవేళ సెంట్రల్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా తిరగడం వల్ల తప్పులేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఈవెన్ మామూలు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నారండి సెంట్రల్ మినిస్టర్స్ ఎందుకు రావాలి అవసరం ఏంటి ఈ ఖర్చు అంత ఓడిపరిస్తున్నారు ప్రజలను నాశనం చేస్తున్నారు డీసెంట్రలైజ్డ్ పవర్స్ ఎక్కడున్నాయి పార్టీలలో లేవుగా ఎక్కడున్నాయి కేసీఆర్ చెప్పింది ఎవడు కదలడు నరేంద్ర మోడీ చెప్పింది ఎవడు కదలడు అమిత్ షా చెప్పింది ఎవడు కదలడు ఇది సిస్టమ్ నడుస్తుంది
కాంప్రిహెన్సివ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టెక్నాలజీ అనేది ఒక ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది సో ఆ టెక్నాలజీని యూటిలైజ్ చేసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
ఉంటుందండి టెక్నాలజీ ఉంటుంది కానీ మోనోపోలి పోవడం లేదు పార్టీలో
యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది గవర్నమెంట్ సంస్థ అది ఓన్లీ హైదరాబాద్ వరకు ఉంది ఆఖరికి ఒక మన తెలంగాణకు సంబంధించిన ఐటీ మినిస్టర్కి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కాల్ వస్తుంది కానీ ఆఫ్టర్ ఆల్ ఒక దేశాన్ని మేనేజ్ చేసే డిజిటల్ ఇండియా చేసేది సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అసలు జీమెయిల్ ఐడీలు యూజ్ చేస్తున్నారంటే పబ్లిక్ దానికి సెక్యూరిటీ లేదని అంటున్నారు సో ఇప్పుడు ఆ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొత్తం నాశనం చేసింది డిజిటల్ ఇండియా అని చేయకుండా అనేసి నమ్ముతున్నారా
ఎవ్వరు కూడా ఏ నాశనం చేయలేరు కానీ వాళ్ళ ప్రభుత్వాలు అన్న నడిపే వ్యక్తులే వాళ్ళు నాశనం చేస్తున్నారండి వ్యవస్థలు కాదు, వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యమవుతుందండి? మా దాని వ్యవస్థ నడిపే వ్యక్తి నిర్వీర్యమవుతున్నాడు చేపిస్తున్నాడు అతను. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక పార్టీ జిల్లాకు అధ్యక్షుడు, నేను నా కార్యకర్తలకి నేను కరప్షన్ నేను నేర్పినట్టయితే ఇంకేముంటుందండి? నా ప్రజలకి న్యాయం చేస్తాం నేను? లీడర్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా.
యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటున్నారంటే అండి, ఇప్పుడు మన రాజ్యాంగం పరంగా పొలిటికల్ పార్టీ సబ్వర్షన్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పరంగా ఇది సబ్సిడరీ ఎట్లయితే ఉంటుందో పార్టీకి కూడా సబ్సిడరీ కావాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఎందుకంటే ఈ డీసెంట్రలైజేషన్
ఆల్రెడీ ఉంటాయి సార్, అవన్నీ డిసిప్లినరీ కమిటీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి.
కానీ అధికారికంగా ఉండాలి సబ్సిడరీ, లేకపోతే ఇప్పుడు డిస్ట్రిక్ట్ అధికారికి పెత్తనం ఉండాలి. ఇప్పుడు దానికి వీళ్ళ మీద పెత్తనం పైనుంచి రావద్దు. ప్లస్
ఉండాలి కానీ వాళ్ళు ఉండలేవు, ప్రాక్టికల్గా ఉండలేవు.
సో దానికి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్గా పార్టీ పెట్టే అధికారం ఉండాలి, రాజ్యాంగ సవరణ ఉండాలి అనేసి ఒక థాట్ ఉంది. జనరల్గా ఆలోచన విధానం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి
ఉంది కదండి, ఇప్పుడు మీరు ఒక పార్టీని స్టేట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు స్టేట్ వరకే పనిచేస్తుంది, సెంట్రల్ స్టేట్ రెండు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్రూట్ ఇండియా పనిచేస్తుంది. ఉంది కదా ఆల్రెడీ, ఉంది కదా.
డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు అనేది,
డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, కష్టపడ్డ వాళ్ళకు కాకుండా పైసలు ఉన్న
వాళ్ళకి. డిస్ట్రిక్ట్ లేదండి, ఓన్లీ స్టేట్ అండ్ కంట్రీ.
ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంది అనేసి రాజ్యాంగంలో ఉంది
అన్నట్టు. పెట్టుకోవచ్చు అని ఉంది కానీ ఎవరు పెడతలేడు, డిస్ట్రిక్ట్ వరకే పరిమితం కావట్లేదు అతను, స్టేట్ లెవెల్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు.
అంటే మనకు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు సబ్సిడరీ లెక్క మోడల్లో.
అట్లే కాదు సార్, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసింది అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఇప్పుడున్న సెటప్లో స్టేట్ అండ్ సెంట్రల్ రెండు ఉన్నాయి, ఉండనియండి. పరిమితి అనేది ఏంటంటే తను పనిచేసే విధానం బట్టి ఉంటుంది. సపోజ్ ఆయన నాలుగు జిల్లాలో ఉన్నాయి క్యాండిడేట్ పెడితే నాలుగు జిల్లాలో పార్టీ డెవలప్ అవుతుంది. స్టేట్ మొత్తం అతని కార్యకర్తలు ఉంటే స్టేట్ మొత్తం ప్రయాణం చేస్తే స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది పార్టీ.
అయితే ఇప్పుడు మీ యాక్చువల్లీ మన పర్టికులర్ టాపిక్ వస్తే, మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరంగా ఎక్స్క్లూజివ్ ఫోకస్కి వస్తే, యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ పరంగా అందరికీ జాబులు రావాలి స్కిల్ ఇండియా పరంగా.
అందరికీ రావాలి
అంటే అందరికీ అంటే మినిమం ఒక 2 లక్షల మందికైనా.
అట్లనే కాదు, ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఎన్ని వేకెన్సీ ఉంటే అన్ని వస్తాయి.
ప్రభుత్వ రంగం ప్లస్ ప్రైవేట్ రంగానికి సంబంధించి
ప్రైవేటులో, ప్రైవేట్ అనేదేమో 50-50% షేర్ ఉంటుందండి. ప్రైవేట్ వాళ్ళు వినరు, కొన్ని వినరు, వాళ్ళకి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి. ప్రభుత్వము వాళ్ళని కొంతవరకే మేనేజ్ చేయగలరు ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్లో మాత్రం 100% గవర్నమెంట్ కంట్రోల్. కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ప్రతి పోస్టు నెలవారీ ఉండాలండి ఉద్యోగాలు. అపాయింట్మెంట్ రిటైర్ అయితే వెంటనే మనకు పిల్లప్ చేసేయాలి, అంటే లిస్ట్ పెట్టుకోవాలి, లిస్ట్ పెట్టేసుకొని అది కంటిన్యూ ఉండాలి. ఆ ఇయర్ మొత్తం రిటైర్ అవుతాంటే ఒకరిని పంపిస్తూనే ఉండాలి, రిటైర్ మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఇంకో లిస్ట్ పెట్టాలి. అంతేగాని గవర్నమెంట్ ఇష్టం కాదు కదా.
అయితే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేసి గవర్నమెంట్ నుంచి వచ్చింది యాక్చువల్లీ. ఏంటంటే స్కూల్ లెవెల్లో మనకు ఇన్నోవేషన్ అనేది తగ్గిపోయింది అనేసి, మన ఇండియన్ ర్యాంకింగ్ 50 చిల్లర ఉంది, దాన్ని ముందు పెంచడం కోసం అనేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేసి నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చారు. దాని పరంగా ఏంటంటే స్కూల్ లెవెల్లో కొద్దిగా ఒకటి, తర్వాత చేంజ్ ఫర్ మెంటర్షిప్ అని కాలేజ్ లెవెల్లో ఒకటి, తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని, అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక రంగానికి సంబంధించి స్టార్టప్లను పెంచుకునే దానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని, దానికి ఒక్కొక్క ఇంత ఎక్స్టర్నల్ ఫండింగ్ కాక మెంటర్షిప్ కాక ఇంకా కొన్ని అమౌంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేసి. అది స్టేట్లో ఎవరు ఒక IIIT తప్ప వేరేది ఎక్కడ లేదు. అది లెక్క ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఉండాలి కదా.
కానీ మ్యాన్ పవర్ ఇవాళ ఏంటంటే సార్, విద్యకి వాస్తవంగా చెప్పాలంటే మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు. అసలు విద్యకు ప్రాధాన్యత ఇస్తలేరండి. అసలు విద్యకు ప్రాధాన్యత ఇస్తే చాలండి, మీరు ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకోండి ఢిల్లీలో, విద్యకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుంది? పర్సెంట్ బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ 26% బడ్జెట్ కేటాయించి మీరు అన్నయ్యన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో బడ్జెట్ నువ్వు అలాట్ చేయట్లేదా? నువ్వు స్టేట్ బడ్జెట్లో నీకు బడ్జెటే లేదా విద్యకి? నువ్వు ఏం చేస్తావు? స్కీమ్ పెడితే ఉంది.
టెలిమెడిసిన్ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది అంటున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు జనరల్గా అంటే, ఆన్లైన్లో ఇప్పుడు పనికి మాలిన చెత్త, ఏం చెత్త అయినా ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చేది, ఆఖరికి చచ్చిపోయే దగ్గరికి వచ్చే హెల్త్కి సంబంధించి అర్జెంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చేది టెలిమెడిసిన్. దాన్ని ఎందుకు వీళ్ళు డయాగ్నోస్టిక్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే, వ్యాపారం ఏంటంటే ఇప్పుడు జనరల్గా నేను గ్రౌండ్ లెవెల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు టెస్టులు రాస్తే వీళ్ళు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వాళ్ళు 50% ఇవ్వాలంటారు అన్అఫీషియల్గా. సో ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ అయిపోతే అది వాళ్ళకు, దీనిలోకి 30% పోను, వీళ్ళ కెమికల్స్ పోను, వీళ్ళకేం మిగిలవు అనేసి అంటున్నారు.
వీళ్ళు వాళ్ళు కాదండి, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి.
అయితే ఆయుష్మాన్ భారత్ని స్వాగతిస్తున్నారా?
తాగతంటే గురువు ఆయన నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ మంచిదే కదా, తప్పే ఉంది ఉపయోగించుకుంటే దానివల్ల.
అయితే ఇప్పుడు ఆన్లైన్లో టెలిమెడిసిన్ ఉండాలి అంటారు ఢిల్లీ లెక్క.
కన్వీనియంట్ కదా సార్, ఏముంది ప్రజలకు కన్వీనియంట్ కదా, ఇబ్బంది ఏముంది, నష్టం ఏంటి టెలిమెడిసిన్ వల్ల, నష్టం ఏంటి మనకు.
ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వ్యతిరేకిస్తున్నారు డయాగ్నోస్టిక్ వాళ్ళు ఆన్లైన్లో.
వాళ్ళు వ్యాపార దృష్టితో మా కమిషన్ పోతాని వ్యతిరేకి.
మీరు సపోర్ట్ చేస్తారా ఆమ్ ఆద్మీ నుంచి?
ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఏముందల్లా, కస్టమర్ ఇష్టం అండి, రోగి ఇష్టం అండి, తను ఇష్టమైన మెడిసిన్ వాడతాడు, ఇష్టం నుంచి తెప్పించుకుంటాడు, తనకి ఇండిపెండెన్స్ ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసి నువ్వు అదే రేట్లకు అమ్మితే నీ దగ్గర కొంటాడు వాడు. నువ్వు మోనోపాల్ చేసేసుకొని డూప్లికేట్ మెడిసిన్స్ అడిగి ఎక్కువ రేట్లకు అమ్మితే వాడు ఎందుకు కొనుక్కుంటాడు కస్టమర్? నేనే ఉన్నా, ఎందుకు కొనుక్కుంటాను నేను? నాకు ఎక్కడ దొరుకుతా అక్కడ కొనుక్కుంటాను, నా ఇష్టం అది. నా క్వాలిటీ రేటు, కన్వీనియన్స్, సర్వీస్ ఇవి చూసుకుంటాను నేను.
ఇంకో విషయానికి వస్తే బిజినెస్ మ్యాన్లు కాదు ఎంటర్ప్రెన్యూర్లు కావాలి. బిజినెస్ మ్యాన్లు ఎక్కువైతే ఏమవుతుంది అంటే పోటీతత్వం ఎక్కువై బిజినెస్ ఖరాబ్ అవుతుంది. దాని నుంచి
ఎవరు అట్టే కాదు, దేశంలో పౌరులు తన ఇష్టం ఉన్న వ్యాపారం చేసుకోవడానికి, ఇష్టం ఉన్న పని చేసుకోవడానికి హక్కు ఉందండి. వద్దని హక్కు మనకి ఎక్కడ అంటున్నా, మనం ఎవరవ్వ సార్? మీకు ఇంట్రెస్ట్ ఉంది ఒక పని చేసుకోదలుచుకున్నారు, నేను వద్దనడా, నేనెవరు? కాకపోతే నేను నీకు పర్మిషన్లు ఇస్తాను నేను విత్ ఇన్ ది లా. ఎవరిని ఎందుకు వద్దనాల సార్? అందరూ స్వేచ్ఛ ఉంటుంది. లేదు గవర్నమెంటే నడపమానండి అన్ని, కానీ నడపలేదు, ఏ గవర్నమెంట్ నడపలేదు,
ఎగ్జిక్యూట్ చేయలేదు, పాలసీలు క్రియేట్ చేసి వెబ్సైట్లో పెట్టడం తప్ప ఏం చేయలేదు.
మొత్తం ఈచ్ అండ్ ఎవరి
అంటే కొద్దిగా హైర్ చేసుకుని గవర్నమెంట్
అంటే ఏం చేయాలంటే స్మాల్ స్టేట్ కావాలి, తక్కువ ప్రజలు ఉండాలి, దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి.
ఇక్కడ వాస్తవం ఇక్కడ పాలసీ మేకింగ్లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి పాలసీస్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ మామూలుగా పెద్ద సెంట్రల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్కి ఇక్కడ తేడా ఏమొస్తుందంటే అండి, వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ జనరల్గా ఒక పాలసీ మేకింగ్ అంటే 120,000 కోట్ల బడ్జెట్ ఉన్న రెస్పాన్స్ ఇచ్చే ఐటీ దానికి వీళ్ళు పాలసీ మేకింగ్ చేస్తున్నారు. మనకు జీతం ఐఏఎం అహ్మదాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి 2 కోట్ల మించి పైన జీతాలు ఉంటాయి, 10 కోట్ల వరకు ఎంతైనా ఉంటాయి, కానీ ఒక చీఫ్ మినిస్టర్ జీతమే 4 లక్షల వరకు ఉంటుంది. సో మన స్టేట్లో ఇప్పుడు వాళ్ళది పాలసీ మేకింగ్ ఎవరు చేసేది ఎవరైనా వాళ్ళ ఉద్దేశం ఎట్లుంది అంటే అంతకన్నా తక్కువ ఉంటుంది కదా ఆబ్వియస్గా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ కాక ఇప్పుడు నీవేందుకు చదవాలి, నా జీతం పెరగట్లేదు, సేమ్ ఇంతే ఉంది, నేను ఎంతకన్నా ఖర్చు పెట్టాలి అనేసి ఆ పాలసీ మేకింగ్ అంతా వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇప్పుడు పెద్ద కంపెనీ వచ్చి మాకు ఇది కావాలి అంటే మీరే పాలసీ డిజైన్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళు పాలసీ మేకింగ్లోకి ఇంపార్టెన్స్ 100% ఇస్తేనే దేశం డెవలప్ అవుతుంది అనేసి. ఎందుకంటే లేకపోతే మామూలుడికి న్యాయం జరగదు అనేది మీరు భావిస్తున్నారా?
ఏ పాలసీ మేకింగ్ అయినా వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ కొరకే ఉండాలండి ఏ పాలసీ అయినా.
అంటే ఐఏఎస్లకు జీతాలు ఐఏఎం లెవెల్లో ఐఏఎంస్ నుంచి తీసుకోవాలి అనేసి, ఎందుకంటే అవుట్డేటెడ్ ఇప్పుడు అంతర్జాతీయ మారుతున్న సమాజంలో గవర్నమెంట్లో పనిచేసే ఓరికైనా
ప్రతి వ్యక్తికి, ప్రతి ఎంప్లాయీ కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా శాలరీస్ పే చేయాలి. లెజిస్లేటర్స్ ఉన్నారు చూసారా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, ఇవాళ ఉన్నటువంటి చట్టాలు ఎట్లున్నాయంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిజర్వేషన్ తీసుకుంటే వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. కేసీఆర్ గారు ఏం చేసినారు, భారతదేశంలో హైయెస్ట్ శాలరీ ఉంది మన తెలంగాణలోనే, అది వాళ్ళ ఇష్టం, అందుకనే ప్రజలు గమనించాలి. ఏం గమనించాలి, ఈయన ఇష్టం ఉన్నది చేస్తున్నారు, నెక్స్ట్ టైం ఓటు వేయకూడదు, వజ్రాయుధం ఉందిగా ఓటుందిగా ప్రజల దగ్గర.
అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అంతర్జాతీయ ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది కదా దాదాపుగా, ఇప్పుడు కోర్సెరా ఎడెక్స్ లాంటి కోర్సెరా ఫర్ గవర్నమెంట్ అని, ఎడెక్స్ ఫర్ గవర్నమెంట్ అనేసి ఉన్నది. సో మినిమం వాళ్ళకు ప్రజాప్రతినిధులు
విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వ కంట్రోల్లో నడిస్తేనే ప్రజలకు న్యాయం దొరుకుతుంది, ప్రైవేట్ ఫర్మ్ ఉండకూడదు విద్య కానీ వైద్యం కానీ.
టెలిమెడిసిన్ అందరికీ చదువు అందరికీ విద్య అనేది
గవర్నమెంట్ కంట్రోల్ నడవాలి, దట్ ఈస్ ఫ్రీగా నడవాలి ఈ రెండు కూడా.
ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేసే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీకు బిజినెస్ మ్యాన్ అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బిజినెస్ని నడిపించే వాళ్ళు, కొత్త బిజినెస్ని క్రియేట్ చేసేవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్న ఆటోమేట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే వీళ్ళు మార్కెట్లో ప్లేయర్, బిజినెస్ మ్యాన్ మార్కెట్ లీడర్ అయ్యేటోళ్ళు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అంటే. స్టార్టప్ ఇండియా అనేసి కొత్త కొత్త స్కీమ్స్ పెట్టారు గవర్నమెంట్, దాన్ని ప్రమోట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే మన టీ హబ్దే తీసుకుందాం. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే అండి, ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇక్కడ నీకు గ్రామీణ స్థాయిలో నుంచి మనం సూర్యాపేటలో ఉన్నామండి, ప్రభుత్వం అనే మేజర్ ఉద్దేశం ఏముండాలి అండి, అణగారిన వర్గాలని అప్లిఫ్ట్ చేయడం మేజర్ ఉద్దేశం ఆబ్వియస్గా, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్
వీకర్ సెక్షన్ మొత్తం కూడా మనం జనజీవన సంస్థలో కలపాలి.
సో ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుంది అంటే అండి, ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే అండి, మొత్తం ప్రోడక్ట్ మొత్తం రెడీగా ఉండి ఉంటేనే మేము తీసుకునే అనే టైప్లో టీ హబ్లో ఉంది. ఐఎస్బి లాంటి ఇంటర్నేషనల్ కోట్ల కొత్త పే చేసే ఎంబీఏ వాళ్ళు తీసుకునేది ఎట్లా ఉంది అంటే, ఐడియా టు స్టార్టప్ ల్యాబ్స్ అని ప్రీ ఇంక్యుబేషన్, అంటే నీకు అసలు నీకు మైండ్లో ఏం లేకపోయినా అది ఏం చేస్తే ఏం పట్టుకుంటే ఏంది అనేసి ఫ్రీగా చెప్తుంది. అట్లాంటి టీ హబ్లో మనకు టీ హబ్కి సంబంధించి ఎవరు తెలంగాణ వాళ్ళు లేరు. ఐసీఆ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్లో కూడా మేనేజ్మెంట్ తెలంగాణ వాళ్ళు లేరు. దానికి అర్థం మనలో లీడర్షిప్ లేదనా, లేకపోతే
లీడర్షిప్ లేదని కాదు, గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే చూపించుకుంటున్నారు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఏమంటే ప్రకటన, ఓపెన్ ఏమంటే ఎన్ని కాదు, బట్ మోనోపల్లి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది, దాంట్లో పైకి రాణిస్తలేరు, బయట వాళ్ళు రాణిస్తలేరు, వాళ్ళే ఉంటున్నారు.
అంటే వేరే వాళ్ళు ఈ భారతీయుడిగా ఎక్కడైనా బతకొచ్చు అనేది అది ఓకే. కాకపోతే ఏంటంటే ఒక ఏరియాకు వచ్చి ఒక ఏరియా లీడర్గా ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ అని భావిస్తున్నారా?
అంటూ సామర్థ్యం ఉన్నవాడు ఎక్కడైనా జీవిస్తాడండి, సామర్థ్యం ఉన్నవాడు ఎక్కడైనా వ్యాపారం చేస్తాడు, కానీ సామర్థ్యం ఒకటే కాదు, నిబంధనలకు అనుకూలంగా పనిచేయాలని.
అంటే మన ఇప్పుడు స్కిల్లింగ్ చేసేది కూడా మన గవర్నమెంట్కి సంబంధించి స్పెసిఫిక్గా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్కో. ఇప్పుడు అంత లీడర్ని ప్రొవైడ్ చేయలేదు అంటే స్టేట్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కాలేజీలు కానీ ఇవి కానీ ఫెయిల్ అయినట్టే కదా. సో ఇప్పుడు అందరికీ ఇప్పుడు టీ హబ్ లాంటి సంస్థలు, యాక్చువల్లీ టీ హబ్ అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ని. స్టేట్ అంటే ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఏ బిల్డింగ్, నీ బిల్డింగ్ కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించి డిస్టిక్ లెవెల్లో ఉండే కలెక్టర్ ఆఫీస్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్లో సెంటర్లో గవర్నమెంట్ పాలసీలన్నీ వీళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇప్పుడు టీ హబ్ కానీ ఈవెంట్స్ చేసుకోవడం కానీ ఇది కానీ, లేకపోతే టీఎస్ఐసికి సంబంధించి కానీ ఈవెంట్స్ చేసుకోవడానికి జనరల్ సెంట్రలైజ్డ్ కాకుండా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఉంటేనే ప్రతి డిస్టిక్లో డెవలప్ అవుతుందని ఒప్పుకుంటున్నారా? సో ఇప్పుడు నల్గొండ జిల్లాని విషయానికి వస్తే మనము నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల విషయానికి వస్తే యాక్చువల్లీ ఏమవుతుందంటండి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఖమ్మంలో ఒక ఐటీ టవర్ ఓపెన్ చేస్తారు, వరంగల్లో ఐటీ టవర్ ఓపెన్ చేస్తారు, అక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ మాకు తెలిసి ఎక్కడ లేదు. ఏంటిది టవర్ అయితే సిద్దిపేట అనే సిద్ది
ఇంకా మేము స్నానాలే చేయలే.